శిబిరము ఇది మొదటి శిబిరం. ఇది ఈ మొదటి శిబిరములో మీరు మంట పట్టించుకోవాల్సినటువంటి విషయాలు మనం తిరిగి తిరిగి చెప్పుకుంటున్నాం. పరివ్రాజకా శిబిరంలో మనం మాట్లాడుకునేటువంటి మాటలు స్పీచ్లు కావు, కలిసి జీవించేటటువంటి విధానాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. ఆ జీవించే విధానంలో మొట్టమొదట మనము గుర్తించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, మొత్తము సృష్టి ఒక విశేషమైనటువంటి నియమావళిలో నడుస్తోంది. ఇది బాగా మీకు ఎంత బాగా మీరు అర్థం చేసుకోగలిగితే అంత బాగా మీరు ఋషి స్థితికి చేరుకోగలుగుతారు. ఎప్పుడో కాదు, ఇప్పుడే ఇవాళే. పరిణామక్రమము ఒకటి ఉన్నది, ఆ పరిణామక్రమములో తెలియకుండా వాటంతటవి జీవించేటటువంటి మూడు రకాలైనటువంటి చేతనత్వాలు మనిషికి తెలుసు. మిగతా ఉన్నాయి, చాలా ఉన్నాయి, కంటికి కనిపించినవి, అగమ్య గోచరమైనటువంటివి. 14 భువనాలు ఉన్నాయని శాస్త్రాలు చెప్తూ ఉంటే అవంతా మనకి తెలియవు. కానీ పరిణామక్రమానికి అనుగుణ్యముగా తూచ తప్పకుండా నడిచేటటువంటి శాశ్వత అనంత కాలము నుంచి, సనాతన కాలము నుంచి నిత్య నూతనముగా ఉండేటటువంటి చేతనత్వాలు మనకి అనుభూతిలో ఉన్నాయి. అవేంటి? మొట్టమొదటిది ఖనిజ జగత్తు. రాయి రాయిలాగే ఉంటుంది, బొగ్గు బొగ్గులాగే ఉంటుంది, వజ్రం వజ్రంలాగే ఉంటుంది. బొగ్గు వజ్రం ఒకటి అని మనకి అర్థమైనా వజ్రం ఖరీదు పెట్టి బొగ్గు కొనము. శాస్త్రకారుల బట్టి, శాస్త్రజ్ఞులు చెప్పేదాన్ని బట్టి బొగ్గు వజ్రానికి తేడా లేదు, ఏమీ తేడా లేదు. కాని వజ్రము దొరకదు, ముందు దొరికినా మనకి అందుబాటులో ఉండదు. బొగ్గు అందుబాటులో ఉన్నా మనం దాన్ని పట్టించుకోం. ఏంటి తేడా రెండింటికి? తపస్సు. బొగ్గు వేల వేల సంవత్సరాలు భూమిలో పడిపోయి ఆ భూమి యొక్క వేడికి తపించి వజ్రంగా మారుతుంది అని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. అంటే బొగ్గు వజ్రముగా మారటానికి కారణం ఏంటి? తపస్సు. ఈ నియమం మనకి కనిపిస్తూనే ఉంది కదా, తపిస్తే వజ్రముగా మారుతుంది. ఈ తపన బొగ్గుది అనవరతంగా ఉంటుంది, కంటిన్యూస్ గా ఉంటుంది. టైం టేబుల్ వేసుకుని నేను 10 నుంచి 4 గంటల వరకు కాలేజీలో ఉంటాను, పృథ్వీ గర్భంలో ఉంటాను, తర్వాత మళ్ళా నేను పృథ్వీ బయటకు వచ్చేసి మళ్లీ తపస్సు చేయడానికి పృథ్వీలోకి వెళ్ళిపోతాను, మళ్ళా 4 గంటలు తపస్సు చేస్తాను అందనుకోండి, బొగ్గు ఏమవుతుంది? ఊహించండి ఏమవుతుందో. మనం శాస్త్రజ్ఞులం కావక్కర్లేదు, ఎక్కడో వేల వేల సంవత్సరాల కిందట భూకంపాలు వచ్చి ఈ అడవులు ఏమవుతాయి? భూమిలోకి వెళ్ళిపోతాయి. భూమిలోకి వెళ్ళిపోయి బొగ్గుగా మారుతాయి, కొన్ని వజ్రాలుగా మారుతాయి, ఇంకా ఎక్కువ తపస్సు చేస్తాయి కదా. కానీ అదేమనుకుంది, మనిషిని చూసి మనిషి కాలేజీకి వెళ్తాడు, మళ్ళీ ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు, నేను మాత్రం భూగర్భంలోనే ఇంటికి ఉండాలి అంతే. అది ఏం నిర్ణయించుకుంది? రాత్రి బయటకు వచ్చేస్తాను, నేను భూగర్భంలో ఉండను, 10 గంటలకు కాలేజీకి వెళ్ళాలంటే 12 గంటలకు వెళ్తాను, దానికే ఉంది అనుకుంది అనుకోండి, అది అప్పుడు ఏమవుతుంది? వజ్రంగా మారదు కదా. అంతేత తపస్సు అనేది ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియ అన్నది గుర్తుంచుకోండి. ఓ ఉదాహరణగా అది చెప్తున్నాను, కానీ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే తపస్సు అనేది ఓ గంట సేపు చేసి మానేసేది కాదు, కంటిన్యూస్ ప్రెషర్. నిరంతరము మీరు ఆ తపస్సు యొక్క పీడనంలో జీవించాలి. ఆఖరికి రాక్షసులు కూడా తపస్సు చేయాల్సి వస్తే ఎక్కడికి వెళ్ళేవారు? అడవికి వెళ్ళిపోయేవారు. అడవికి వెళ్ళిపోయిన తర్వాత ఇంటి దగ్గర ఏమవుతుందో వాళ్ళకి పట్టేది కాదు, మళ్ళా ఎప్పుడు తిరిగి వచ్చేవారు? దేని కొరకు వాళ్ళు తపస్సు చేస్తున్నారో ఆ ఫలితం పొందినంత వరకు వచ్చే ప్రసక్తే లేదు. తపస్సు అంటే అది, దాన్ని గుర్తుంచుకోండి. ఖండితమైనటువంటి తపస్సు ఉండదు, అఖండమైనటువంటి తపస్సే ఉంటుంది. ఎంతవరకు? ఫలితం దక్కేంతవరకు. ఈ తపస్సు ప్రకృతిలో, ఖనిజ జగత్తులో, వృక్ష జగత్తులో, జంతు జగత్తులో పరిణామక్రమము యొక్క నియమానుసారము జరుగుతున్నది. అక్కడ ఖనిజానికి కానీ వృక్షానికి కానీ జంతువులకు కానీ స్వయముగా నిర్ణయించుకునేటువంటి హక్కు లేదు. ఏమవుతున్నాయి అవి? పరిణామక్రమంలో కొట్టుకుపోతున్నాయి. దేనికి వచ్చేటటువంటి మార్పులు? దానికి వస్తున్నాయి. బొగ్గు వజ్రంగా మారొచ్చు, అల్యూమినియం ఆక్సైడ్ మాణిక్యంగా మారుతుంది. అల్యూమినియం తెలుసు కదా ఎంత ఖరీదైంది అది? అల్యూమినియం చాలా ఖరీదైన వస్తువా? అదే రూబీగా మారుతుంది, మాణిక్యంగా మారుతుంది. మారినప్పుడు ఇంత చిన్నది వేల వేల రూపాయలు, లక్ష రూపాయలు ఉంటుంది అది. ఈ మార్పు దేనివల్ల వస్తుంది? ప్రకృతిలో జరిగేటటువంటి సహజమైనటువంటి పరిణామ క్రమాల వల్ల రాళ్లు రత్నాలుగా మారుతున్నాయి. మరి పరిణామ క్రమంలో నరులు ఎలా మారాలి? నర రత్నాలుగా మారాలి, అంతే కదా. అంటూ ఉంటాం, మారినా మారకపోయినా భారతదేశంలో పుట్టినవాడు భారత రత్నగా మారాలి. కావాలంటే దాన్ని కొనుక్కోవచ్చు, అది వేరే విషయం అనుకోండి. ప్రస్తుత పరిస్థితిలో అది ప్రకృతి పరిణామ క్రమంలో మాత్రం అలా జరగదు. అర్థమవుతుందా? అంటే రత్నముగా మారటము అనేది పరిణామ క్రమములోని ఒక సర్వోత్కృష్టమైనటువంటి లక్ష్యము. అర్థమవుతుందా? అది రత్నము అంటే ఆ స్థితులలో పరాకాష్ట. ఖనిజాలలో రత్నము పరాకాష్ట, వృక్షాలలో వృక్షరత్నము, నాకు తెలియదు అది ఉందో లేదో, అది పరాకాష్ట. జంతువుల్లో జంతురత్నము అంటే ఏ సింహమో ఏదో, అది పరాకాష్ట. మానవులలో నరరత్నము పరాకాష్ట. అర్థమైన భాష గురించి పట్టించుకోకండి. ఇక్కడ మీకు అది ఏమి చెప్పదలుచుకుంటున్నాను నేను, పరిణామ క్రమములో తపస్సు ఒక తప్పించుకోలేనటువంటి బాధ్యత, తప్పించి తీరవలసినదే. కానీ తప్పించటం అనేది ఖనిజ వృక్ష జంతు జగత్తులలో వాటి చేతుల్లో లేదు, అవి నిర్ణయించుకోలేవు. కానీ మనిషి ఏం చేయగలడు? నిర్ణయించుకోగలడు. నేను తపస్సు చేస్తానా చేయనా అన్నది నిర్ణయించుకోగలడు. తపస్సు చేస్తాను అని నిర్ణయించుకోగలిగేటటువంటి నిర్ణయం మాత్రమే వాడికి ఉండి, తపస్సు చెయ్యను అనేటటువంటి నిర్ణయం వాడికి లేదనుకోండి, అప్పుడు వాడు పరిణామ క్రమంలో ఉన్నట్టేగా. చెప్పింది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, తొందర పడకండి. అర్థం అయిపోతే మీరు లైన్లో పడిపోయినట్టే. ప్రకృతిలో తపస్సు చెయ్యాలా చెయ్యవద్దా అనేటటువంటి నిర్ణయము ఎవరికుందని చెప్తున్నాను? మానవుడికి ఉందని చెప్తున్నాను. చెయ్యను అనేటటువంటి నిర్ణయం వాడికి లేదనుకోండి, అప్పుడు చేస్తాను అనేటటువంటి నిర్ణయం కూడా వాడికి ఉండదుగా. నిర్ణయించుకునే హక్కు ఉంటే రెండు రకాల ఉండాలి, చేస్తాను చెయ్యను రెండు వాడి చేతుల్లోనే ఉంటేనే నిర్ణయించుకునే హక్కు ఉందంటాం. గాని చేయటానికి మాత్రం ఏం లేదు, నువ్వు తప్పించుకోవటానికి మాత్రం ఏం లేదు, నువ్వు తపస్సు చేయవలసినదే అని ప్రకృతి ఉందనుకోండి, అప్పుడు మనం ఎక్కడున్నట్టు? ఖనిజ వృక్ష జంతువులలాగే పరిణామ క్రమంలోనే ఉన్నట్టు కదా. మరి మనం పరిణామ క్రమంలో ఎందుకు లేము? తపస్సు చెయ్యాలా వద్దా అనేటటువంటి నిర్ణయం మీకే ప్రకృతి వదిలేసింది. ఇది కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత జరగవలసినటువంటి పరిణామ క్రమము ప్రకృతిలో. చాలా జాగ్రత్తగా ఫాలో కండి, తొందర పడకండి. అర్థం అయిపోయింది అనుకోకండి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను మానవుడుగా పుట్టినటువంటి నేను తపస్సు చెయ్యాలా చెయ్యకూడదా, చేస్తే ఏ విధమైనటువంటి తపస్సు చెయ్యాలి అనేటటువంటి నిర్ణయించుకునే హక్కు మనకి ఉన్నది. అంటే ఇష్టం లేకపోతే మానేసేటటువంటి హక్కు కూడా ఉన్నది కదా. ఈ స్వేచ్ఛ ఉందే, ఈ స్వేచ్ఛ పరిణామ క్రమము యొక్క నియమాలు మనం కనుక తెలుసుకుంటే అది ఇంకా కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత కానీ మనకి ఇవ్వకూడదు ప్రకృతి. అంటే మనం ఏం చేశాం ఇప్పుడు? కొన్ని కోట్ల సంవత్సరాల పరిణామ క్రమము తర్వాత పొందవలసినటువంటి హక్కును మనం ప్రస్తుతం పొంది ఉన్నాం, అది కరెక్టే. ఎందువల్ల పొందాం, ఏ విధంగా పొందాం మర్చిపోయాం మనం. మీరు మానవ శరీరధారులైనటువంటి మీరు, వాడెవడైనా కావచ్చు, చదువుకున్నవాడైనా కావచ్చు, చదువు రాని వాడైనా కావచ్చు, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ముసలాడు వాడు కావచ్చు, ఆఖరికి కోమాలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు. కోమా అంటే మీకు తెలుసు కదా, అమెరికాలో అక్కడ 15 ఏళ్లు 16 ఏళ్ల బట్టి కోమాలో ఉన్నటువంటి వ్యక్తులు ఇంకా ఉన్నారు. అమెరికాలో చాలా తీవ్రంగా డిస్కషన్స్ జరుగుతున్నాయి. మెర్సీ కిల్లింగ్ అనే పేరు పైన విన్నారా మీరు? డాక్టర్లకు అవుతే తెలుసు. అంటే ఏంటి, ఇంకా వాడు బతికితే ఏంటి, బతకపోతే ఏంటి, కోమాలో ఉన్నాడు 16 ఏళ్ల బట్టి వాడు. గ్యారంటీగా ఇప్పుడున్నటువంటి వైద్య విధానం బట్టి వాడు కోమా నుంచి బయటకి రాడు అని కూడా తెలుసు. ట్యూబ్స్ అవి పెట్టి వాళ్ళని బతికిస్తున్నారు 16 ఏళ్ల బట్టి. ఇంకా ఎక్కువ ఉన్నాయేమో, నాకు తెలిసినటువంటిది అది. వాడికి కూడా ఈ తపస్సు చేసే హక్కు ఉన్నది అన్నది మర్చిపోకండి మీరు. ఆధునిక సైంటిస్టులకు అది తెలియకపోవచ్చు, కానీ ఈ హక్కు ఉంది అది. తర్వాత తర్వాత ఈ పరివ్రాజక శిబిరములో ఇంకా మనం ముందు ముందుకు వెళ్ళినప్పుడు ఆ విషయాల గురించి చర్చిద్దాం. ఇప్పుడు నేను దేని మీద స్ట్రెస్ చేస్తున్నానో అర్థం చేసుకోండి. మీకు ఒక అద్భుతమైనటువంటి స్వేచ్ఛ ఉంది, తపస్సు చెయ్యాలా చెయ్యక్కర్లేదా, అదొక్కటే ఉంది స్వేచ్ఛ. మీకు ఇంకో స్వేచ్ఛ ఏమీ లేదు. మీకు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది ఏంటి ఆ స్వేచ్ఛ? తపస్సు చేస్తే పరిణామ క్రమంలో మీరు పార్ట్నర్స్, పరిణామ క్రమంలో భాగస్వాములు మీరు. తపస్సు చేయకపోతే మనం మనమే. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా ఏం నిర్ణయం తీసుకున్నటువంటి వాళ్ళము, తపస్సు చేయకూడదు అనేటటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి వాళ్ళం. ఇంకా మనం తపస్సు చేయాలి అనే నిర్ణయానికి రాలేదు, కానీ ఆ నిర్ణయం మనం తీసుకోలేదు అనుకుందాం. అసలు ఈ విషయాలు తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారుగా, లక్షలాది మంది ఉన్నారు. అసలు మానవ జాతికి ఈ విధమైనటువంటి అవకాశము ఉన్నది అని. ఏమిటా అవకాశం? తపస్సు చెయ్యవచ్చా చేయకూడదా అంతే, అది గుర్తుంచుకోండి. అది తప్ప ఇంకేమీ నీకు స్వాతంత్రము లేదు. మిగతాదంతా మీ పిచ్చి పిచ్చి ఊహలు. ఈ సైంటిఫిక్స్ కానీ, ఈ ఎకానమిస్ట్ కానీ, ఈ బిజినెస్ పీపుల్ కానీ, ఈ పొలిటీషియన్స్ కానీ, వీళ్ళంతా ఏం నిర్ణయించుకున్నారు? తపస్సు చెయ్యను అని నిర్ణయించుకున్నటువంటి వ్యక్తులు. ఐదు రకాలైనటువంటి వ్యక్తులు చెప్పాను కదా, ఎవరు ఐదు రకాలైనటువంటి వ్యక్తులు? రాజకీయవేత్తలు, వైజ్ఞానికులు, వ్యాపారస్తులు, కళాకారులు, సాహితీవేత్తలు. వీళ్ళు ఒక రకమైనటువంటి రత్నాలు, దాన్ని సూడో రత్నాలు అనొచ్చు, ఆర్టిఫిషియల్ రత్నాలు. వీళ్ళు తపస్సు చేస్తారు, విచిత్రమైన తపస్సు. కష్టపడకుండా ఆవిడు పొలిటీషియన్ అవ్వలేడు, తపస్సు చేయకుండా ఆవిడు బిజినెస్ మ్యాన్ అవ్వలేడు, తపస్సు చేయకుండా ఆవిడు యాక్టర్ కాలేడు కదా. కానీ వీళ్ళు పరిణామ క్రమానికి అనుగుణ్యంగా తపస్సు చేయటం లేదు వీళ్ళు, అంతే కదా. ఈ తపస్సు మానవ పశువు తన పంచేంద్రియాలకి లోను అయి తన పంచేంద్రియాల యొక్క ఆపూర్తి కొరకు, అంటే తన పంచేంద్రియాల యొక్క సుఖము కొరకు, ప్లెజర్స్ కొరకు తపస్సు చేస్తున్నాయి. తపస్సు అది కూడా కాదంటలే, కానీ తపస్సు వల్ల కూడా వాళ్ళు రత్నాలు అవుతున్నారు. కానీ ఎలాంటి రత్నాలు వాళ్ళు? పరిణామక్రమములో ఏర్పడినటువంటి రత్నాలు కాదు, నకిలీ రత్నాలు. నకిలీ రత్నాలు మనిషి తయారు చేస్తాడు కదా. ఆర్టిఫిషియల్ జెమ్స్ ప్రకృతి తయారు చేయదు, ప్రకృతి తయారు చేస్తే దాన్ని ఆర్టిఫిషియల్ అనం కదా, రియలే అంటాం మనం. అంచేత ప్రకృతిలో ఉన్నటువంటి ఐదుగురు బిజినెస్ పీపుల్, వ్యాపారవేత్తలు, పొలిటీషియన్స్, కళాకారులు, ఇంకోళ్ళు వైజ్ఞానికులు, వీళ్ళందరూ కూడా నకిలీ వజ్రాలు, లేకపోతే నకిలీ రత్నాలు. మరి అసలైనటువంటి ఐదు రత్నాలు ఉండాలి కదా ప్రకృతిలో. ఆ ఐదు రత్నాలనే మనము ఋషులు, మహర్షులు, రాజర్షులు, బ్రహ్మర్షులు, దేవర్షులు అంటాం. అంచేత మీరు ఆలోచించి నిర్ణయించుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఈ ఐదు నకిలీ రత్నాలు, ఈ ఐదు ఒరిజినల్ రత్నాలకి మధ్య సంబంధం ఉండే ఉండి ఉంటుంది కదా. నకిలీ వజ్రము, ఒరిజినల్ వజ్రము, అలాగే నకిలీ మాణిక్యము, నకిలీ మాణిక్యము. అర్థమవుతుందా ఉదాహరణలు? కానీ ఇక్కడ ఈ ఉదాహరణలో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటింది, నకిలీవి కూడా తపస్సు చేస్తాయి, ఒరిజినల్ కూడా తపస్సు చేస్తాయి. నకిలీ రత్నాలు తపస్సు చేసి పొందేటటువంటి కాంతి గాని, పొందేటటువంటి లక్షణాలు కానీ ఒక్కొక్కసారి అసలైన దానికంటే ఎక్కువ మెరుస్తూ ఉండవచ్చు కూడా. ఇవన్నీ మీరు గుర్తుంచుకోండి. కానీ విధానంలో మార్పు ఉంది. ఒరిజినల్ రత్నము పరిణామ క్రమానికి అనుసారంగా డెవలప్ అవుతుంది ప్రకృతిలో, నకిలీది క్రమానికి విరుద్ధంగా. కానీ ఫాలో అయ్యేది ఏంటది? పరిణామ క్రమములోని నియమాలని. దీన్ని అర్థం చేసుకోండి ముందు. దీన్ని అర్థం చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్కి రండి. అసలీ నకిలీలో మనకు అసలే కావాలి కదా. అసలు కావాలంటే ఏమవ్వాలి? మీరు పరిణామ క్రమంలో దూరాలి మీరు, అంతేగా. ఇంతవరకు అర్థమైందో స్పష్టంగా? అర్థం కాని వాళ్ళు ఉంటే అడగండి, ఇది లెక్చర్ కాదు, మీకు అర్థం అవ్వాలి. ఇది మీరు పరివ్రాజకులుగా మారాలి అంటే ఈ విషయం మీకు చాలా స్పష్టంగా అర్థం అవ్వాలి. ప్రిన్సిపల్ ఒకటే, కానీ ప్రిన్సిపల్ యొక్క కాల గతి బారుతుంది, నకిలీ దాంట్లో తొందరగా వచ్చేస్తాయి, అసలైన దాంట్లో ఆలస్యం పడుతుంది. అదొకటి, కాలము మారుతుంది. ఒరిజినల్ కి నకిలీకి మెయిన్ తేడా అది, అర్థమైంది కదా. అంచేత అడగండి. ఋషి, మహర్షి, రాజర్షి, బ్రహ్మర్షి, దేవర్షి. ఋషి తర్వాత మహర్షి, మహర్షి తర్వాత రాజర్షి, రాజర్షి తర్వాత బ్రహ్మర్షి, బ్రహ్మర్షి తర్వాత. ఇందులో పరిణామక్రమానికి అనుగుణ్యంగా జీవించకపోతే మానవ జన్మ యొక్క అసలైనటువంటి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే స్వేచ్ఛ, ఫ్రీ విల్, నిర్ణయించుకునేటటువంటి హక్కు మిస్యూజ్ అయినట్టేగా. పరిణామక్రమానికి అనుగుణ్యంగా మనం జీవించకపోతే మనం ఏం చేసినట్టు, మనకి ఇవ్వబడినటువంటి స్వేచ్ఛ మిస్యూజ్ అయింది. ఇప్పుడు ప్రశ్న ఏమొస్తుంది అంటే, అసలు ఈ స్వేచ్ఛ మనకు ఉండకపోతే ఈ గొడవ ఉండేది కాదు కదా, అంతేగా. ఈ స్వేచ్ఛ ఇవ్వటం వల్లే కదా గందరగోళం అయింది. కానీ ఇచ్చేసారు స్వేచ్ఛ, ఇంకా మనం దాని గురించి ఇఫ్ అనే దానికి ప్రకృతిలో సమాధానం లేదు. అంచేత ఆ ప్రశ్నకి సమాధానం లేదు. మనం చేసినటువంటి ఏదో ఒక అద్భుతమైనటువంటి క్రియ ఉన్నది. ప్రతి వ్యక్తి ఇది చాలా జాగ్రత్తగా గమనించుకోండి. వాళ్ళ వయస్సు ఏదైనా, సెక్స్ ఏదైనా, జాతి ఏదైనా, మతాలు ఏమైనా, ఈ స్వేచ్ఛ లభించింది కదా మానవ శరీరధారులకి. ఈ స్వేచ్ఛ లభించడానికి కారణం ఏంటంటే వాడు చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ ఏదో చేసి ఉండాలి. లేకపోతే ప్రకృతి అంత ఈజీగా పరిణామక్రమము అనేటటువంటి తన పంజా నుంచి వాడిని వదలదు కదా. ఇది అర్థమవుతుంది కదా. అంటే ఒకటి గ్యారంటీగా మీరు గర్వించదగ్గ విషయం ఏంటి అంటే, మీరు చాలా 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 గొప్ప పని చేసి ఉండాలి. ఎంత గొప్ప పని చేసి ఉండాలి? దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు మనకంటే పరిణామక్రమంలో చాలా ఎత్తుగా ఉన్నటువంటి చేతనత్వముల పేర్లు చెప్తున్నాను నేను మీకు. యక్ష, గంధర్వ, కిన్నర, నాగ, కిం పురుష అని ఇంకోటి ఉంది. ఇవన్నీ దేవత శ్రేణులు, ఏడు రకాలైనటువంటి దేవతా శ్రేణులు ఉంటారు. వీళ్ళు కూడా పరిణామక్రమాన్ని తప్పించుకోలేరు. ఒకడు బ్రహ్మ అయ్యాడు, రిజైన్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ ఎవరైనా రిజైన్ చేసినా ఆమోదించడానికి ఎవడు ఉండడు అక్కడ. బ్రహ్మ బ్రహ్మే ఎంతవరకు, తర్వాత ఇంకోడెవడో బ్రహ్మ అవ్వబోతున్నట్ట, వాడి గతి అంతే. స్వేచ్ఛ లేదు, హీఈస్ డూమ్డ్, అంతే కదా. ఎందుకు డూమ్డ్ అంటున్నాను అంటే, నీకు స్వేచ్ఛ లేకపోతే డూమ్డేగా, అది ఎంత గొప్పదవుతే ఉంది. అంటే ఈ మానవ శరీరము లభించినటువంటి మీకు దేవతలకు కూడా లభ్యము కానటువంటి ఒక అద్భుతమైనటువంటి వరము, ఏంట వరము, స్వేచ్ఛ లభించింది. ఎందుకు లభించింది అంటారు, ఏం చేసి ఉంటారు మీరు, ఏం చేసి ఉంటారు? ఖచ్చితంగా అది దేవతలకు కూడా సాధ్యము కాని పని అయి ఉండాలి, అంతేగా. లేకపోతే వాళ్ళు చేసేద్దరుగా. అర్థమవుతోందా? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది అర్థం అయిపోయాక కూడా మనము పరిణామక్రమంలో పాలు పంచుకోలేకపోతే అర్థం కాలేదని అర్థం. అంతకంటే ఆ దారమ్మటి వెళ్తే ముళ్ళు గుచ్చుకుంటాయి, నాగు పాములు తిరుగుతూ ఉంటాయి, పాములు కాటేస్తాయి అని తెలిసాక కూడా మనం ఆ దారమ్మటి వెళ్తే అర్థం ఏంటి? మనము కూడా ఆ జాతికి చెందిన వాళ్ళు అవుతే భయపడం, అంతేగా. చాలా సింపుల్ లాజిక్, అదేనా అయి ఉండాలి, లేకపోతే ఏమై ఉండాలి? చెప్పింది అర్థం కాలేదు మీకు. అంతే కదా. అంచేత ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కోట్ల కోట్ల సంవత్సరాల పరిణామ క్రమములో మానవ జన్మ వస్తుంది. అందులో డౌట్ లేదు కదా, మీకు అవగాహన ఉంది కదా చాలా స్పష్టంగా. ఈ మానవ జన్మ మీకు ఒక స్పెషల్ వరదానంతో పాటు పుట్టారు మీరు. ఏంటా వరదానం అంటే స్వేచ్ఛ. ఏ పని చేయటానికైనా స్వేచ్ఛ ఉంది. మీరు తపస్సునే కాదు, ఏదైనా చేసేవచ్చు. మీరు అదేగా చేసుకుని ఈ స్థితిలో ఉన్నాం మనం. ఈ స్వేచ్ఛ ఈ 14 భువనాలలో అంటే కింద ఉన్నటువంటి 7 లోకాలు ఏంటది, తలాతల, రసాతల, అతాలతల, మహాతల ఏవే ఉన్నాయి, చివారిది పాతలం. ఆ పైన భూర్భువ స్వాహ మహ జన తప సత్యం లోకాలున్నాయి. ఆ లోకాలలో ఆ లోకవాసులు ఉంటారు. సత్యలోకంలో సత్యలోకవాసులు ఉంటారు, మహర్లోకంలో మహర్లోకవాసులు ఉంటారు. అర్థమైంది కదా. వీళ్ళు ఎవరికి కూడా స్వేచ్ఛ లేదు, అది అర్థం చేసుకోండి మీరు. అందుకని ప్రతి వాడికి మనిషిగా పుట్టాలని ఉంటుంది. దేవతలకు కూడా మానవ జన్మ ఎత్తాలి అనేటటువంటి కోరిక ఎందుకుంటుంది అంటే ఈ స్వేచ్ఛ ఉంది వాడికి. బ్రహ్మకు కూడా విసుగనిపిస్తూ ఉండాలి గ్యారంటీగా. ఎవరికైనా విసుగనిపిస్తుంది ఒకే పని చేయాలి అంటే. విష్ణువుకి తన పని ఉంటుంది, శివుడికి తన పని ఉంటుంది, వాయుదేవుడికి వాయుదేవుడి పని ఉంది కదా. మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సినది ఏమిటి అంటే, మీరు ఏ అద్భుతమైనటువంటి పని చేశారు ఈ స్వేచ్ఛ పొందటానికి అన్న దానికి జవాబు ఉన్నదా ఆలోచించండి. ఉండాలి. ఇంచేత అది చేస్తేనే కదా మీకు మానవ జన్మ వచ్చింది. చేసి ఉండాలి. ఆ పని ఎంత గొప్పది, అర్థమైంది కదా ఎంత గొప్పదో. అంత గొప్ప పని చేసి మానవ జన్మ ఎత్తి మానవుడు చేయవలసినటువంటి పని తప్ప మిగతా చేయగలిగేటటువంటి స్వేచ్ఛని మనం ఉపయోగించుకుంటున్నాం, అది మన గొప్ప. కారణం ఏదైనా కావచ్చు, పరిస్థితులు ఇలా ఉన్నాయి. మంచి చేశావా చెడు చేశావా నేను అంటలేదు. స్వేచ్ఛని మాత్రం ఉపయోగించుకుందాం మనం పరిపూర్ణముగా కదా. మళ్లీ నేను వేసేటటువంటి ప్రశ్న, అర్జునుడికి వచ్చినటువంటి స్మృతి అది, అందుకని అంతలా ఉండిపోయాడు. ఇంత అద్భుతమైన పని చేసి నేను సాధించినటువంటి మానవ జన్మ మరి వేస్ట్ చేయకూడదు కదా. అవునా, దీనికి జవాబు మీకు అగ్ని విద్యలో దొరుకుతుంది. సహయజ్ఞ ప్రజా సృష్టివా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వధ్వం ఏషవో స్త్విష్ట కామధుక్. పరిణామక్రమంగా జరగవలసినటువంటి పని కోట్లాది 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 యుగ యుగాలుగా జరుగుతూ ఉంటే అక్కడ పరిణామక్రమంలో ఉన్నటువంటి ప్రాణులకి కోరికలేవి ఉండవు అని నేనంటే ఒప్పుకుంటారు ఒప్పుకోరా? ఉన్న తీరవు. అర్థమైందా? మళ్లీ చూడండి, హైడ్రోజన్ ఉంది, నేను ఆక్సిజన్ లాగా ప్రవర్తిస్తాను అంటే కుదురుతుందా? కుదరదు కదా. బ్రహ్మ విష్ణువు, గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర. మానవుడు ఏం చేయగలడు? 3 పోస్టులు కంబైన్డ్ ఇన్ 1 కదా. ఇంత అద్భుతమైనటువంటి పని చేయగలిగేటటువంటి స్థితి పొందటానికి మనం ఏమి చేసి ఉంటామో మనకి తెలిస్తే ప్రాబబ్లీ ఈ స్వేచ్ఛని మనం ఇంత దురుపయోగం చేసుకుని ఉండేవాళ్ళం కాదేమో. ఏదైనా గుర్తుకొస్తుందా మీకు ఎప్పుడైనా ఏదైనా చేసినట్టు మంచి పని? అది ఎలాంటి పని ఉండాలి? చాలా అద్భుతమైనటువంటి పని కదా అది, మరి ఎందుకు గుర్తు రావటం మీకు? పోనీ చేసి ఉంటామని నమ్మకం వస్తుందా? పోనీ లాజిక్ అక్కడ అనుమానంగా ఉందా? అనుమానం ఏం లేదు కదా ఎవరికి. ఖచ్చితంగా మీరు చాలా అద్భుతమైనటువంటి పని చేసి ఉంటారు మీరు. ఆ అద్భుతమైనటువంటి పని మీరు ఎలా చేశారో వివరించటానికే ఈ భగవద్గీతలు, ఆదిత్య హృదయాలు ఉన్నాయి. మీరు చేసినటువంటి పని అక్కడుంది. ఈ రామాయణంలో, ఈ మహాభారతంలో చాలా స్పష్టంగా దాని గురించి వివరణ ఉంది. ఆ వివరణ ఈ మొదటి క్లాసుల్లో పరివ్రాజక యొక్క శిబిరం యొక్క తర్వాత క్లాసుల్లో మనం మాట్లాడుకుంటాం. అది ఇప్పుడు మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు కావు అవి. ఎందుకు కావు అంటే, నీవే భగవంతుడివి అని చెప్పేసిన తర్వాత, మీరు దాన్ని నమ్మిన తర్వాత, మీరు భగవంతుడు వలె ప్రవర్తించలేకపోతే అర్థమేమిటి? ఆ ప్రమాదం ఇప్పుడు జరుగుతుంది. నేను చెప్పిన ఇంకేంటో ఒకటి ఇప్పుడే చెప్పేశాగా, అయినా నేను భగవంతుడిని కాదని అంటారుగా మీరు. అంతా చెప్పేసి నువ్వే భగవంతుడు నాయన అంటే పోనీ మాస్టర్ ఎందుకు అలా అంటారు అని సిగ్గుపడతారేమో కూడా. అంచేత కొంచెం ఇంకా మీరు రాటు తేలాలి, ఇంకా కొంచెం మీ ఆలోచన సరళిలో ఇంకా చాలా చాలా మార్పులు తీసుకురావాలి. ఆ మార్పులు తీసుకురావటానికి ప్రస్తుతం నేను మీకు ఇస్తున్నటువంటి ఒక ఫార్ములా సూత్రం ఏమిటి అంటే, పరిణామక్రమానికి అనుగుణ్యంగా జీవించకపోతే ఆ మానవ జీవితం వృధా అని మీకు నమ్మకం కలిగితే చాలు. ఇంతవరకు అర్థమైంది అందరికి? పరిణామక్రమానికి అనుగుణ్యంగా జీవించకపోవటమే మనం చేస్తున్నటువంటి తప్పు. వాడు ఎవడైనా కావచ్చు, వాడు ప్రెసిడెంట్ కావచ్చు, ఐన్స్టీన్ కావచ్చు, సైంటిస్ట్ లో పరాకాష్ట, ప్రెసిడెంట్ పొలిటీషియన్స్ లో పరాకాష్ట, బిర్లా కావచ్చు, టాటా కావచ్చు, రాక్సెల్లర్ కావచ్చు, వీళ్ళెందులో పరాకాష్టలు? వ్యాపారస్తులో పరాకాష్టలు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, వీళ్ళెందులో పరాకాష్టలు? కళాకారుల్లో పరాకాష్టలు. లిటరీ జీనియస్ నాకు తెలీదు, ఓ పోతన అలాంటి వాళ్ళని మనం ఉదాహరణగా తీసుకోకూడదు. పోతన్ని శ్రీరాధుని తీసుకోవచ్చు కదా. అది అత్యత పరాకాష్ఠ స్థితి. ఈ ఐదు రకాలైనటువంటి పరాకాష్ఠ చెప్తున్నాను కదా, ప్రెసిడెంట్స్ కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, బిజినెస్ పీపుల్ కావచ్చు, అభినేతలు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, వీళ్ళు ఎవరు కూడా పరిణామక్రమానికి అనుగుణ్యంగా జీవించటం లేదు. ఇది అర్థమైంది కదా. ఇంకోటి ఏమర్థమైంది, మానవ జీవితం యొక్క ఏకైక లక్ష్యము పరిణామక్రమానికి అనుసారంగా జీవించటమే. అంచేత ఈ ఐదింటిలో మీరు ఏ రూట్ పట్టుకున్నా అది తప్పేది. అంతవరకు అర్థమవుతుంది. మళ్లీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది మీకు స్పష్టంగా అర్థమైపోతే చాలా అద్భుతాలు జరుగుతున్నాయి ప్రపంచంలో. రెండు మూడు నెలల్లో ఈ దారంబట నడిచేటటువంటి, ఈ దారంబట మిమ్మల్ని తీసుకెళ్లేటటువంటి యూనివర్సిటీస్ వచ్చేసినా మీరు ఆశ్చర్యపోవక్కర్లే. కానీ ఆ యూనివర్సిటీలో పాఠం చెప్పేవాళ్ళు ఎవరు అంటే, మీ వైపు కనుక వాళ్ళు దృష్టి సారిస్తే నేను చాలా ఆనందిస్తాను. ఇంకేత అక్కడ మళ్ళా కాగితం ముక్కలు అడగరు. మాస్టర్స్ డిగ్రీ ఇన్ సోలార్ కాన్షియస్నెస్ మీకుందా అనే కాగితం ముక్క అనవసరం. వజ్రానికి సర్టిఫికేట్ అక్కర్లేదు అని నా నమ్మకం కదా. రత్నాలకి సర్టిఫికేట్ ఏం అక్కర్లే. ఇంకా ఏం కావాలి రత్నాలకి? ప్రొటెక్షన్ కావాలి, దాచుకోవాలి వాటిని. ఇదిగో నా సర్టిఫికేట్ చూడండి అని చూపించాం. మరి ఏంటో మాస్టర్స్ డిగ్రీ ఇన్ సోలార్ కాన్షియస్నెస్, అలాంటి యూనివర్సిటీస్దే కనుక వస్తే. ఇవాళ నేను చెప్పింది మీరు అర్థం చేసుకుని జీవించగలిగితే ఆ యూనివర్సిటీస్కి మీరు తప్ప ఇంకొక గతి ఉండదు. అది నా ఉద్దేశం. మొదటి నుంచి నేను చెప్తున్నాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇప్పుడు కొంచెం సీరియస్ గా చెప్తున్నా, అంతే తేడా. అంచేత మానవ జీవితములో పరిణామ క్రమానికి అనుగుణ్యంగా జీవించేటటువంటి ఒక జీవిత విధానం ఉంది. ఆ జీవిత విధానమే గురువులు జీవించినటువంటి జీవిత విధానము, దానినే మనము గురు పరంపర అని చెప్పుకుంటాం. వ్యాసుడి దగ్గర నుంచి, శంకరాచార్యుల వారి దగ్గర నుంచి ఈ పరంపర అలా కంటిన్యూస్ గా వస్తుంది. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం, యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువేన. ఇక్కడ ఈ గురు పరంపర యొక్క కంటిన్యూటీలో మీరు కనుక భాగస్వాములు అవుతే మీరు పరిణామ క్రమానికి అనుగుణ్యంగా జీవిస్తున్నట్టు. ఈ గురు పరంపర తప్ప మిగతా మీరు ఏది చేసినా ఏం చేసినట్టు, దానికి విరుద్ధంగా జీవిస్తున్నట్టు. అంటే మీరు నిజంగా తపస్సు చేయగలిగితే ఆ ఐదింట్లో ఏదో ఒకటి అవుతారు. ఏ ఐదింట్లో? నకిలీ. నకిలీ పరిణామ క్రమానికి విరుద్ధంగా వెళ్తే ఆ ఐదింట్లో ఏదో ఒకటి అవుతారు మీరు. దాని మీద ఎక్కువ మంది కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కదా. కానీ గురు పరంపరలో విచిత్రత మీరు చూశారా ఎప్పుడైనా? ఆ ఐదుగురు వీళ్ళకి దాసోహం అంటారు. ఐదు నకిలీ వజ్రాలు, బిజినెస్ మ్యాన్ కావచ్చు వాడు, ప్రెసిడెంట్ కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, వ్యాపారస్తుడు కావచ్చు, వీళ్ళందరూ ఎవరి దగ్గరికి వెళ్లి దాసోహం అవుతారు? ఇది ఏది తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్లి దాసోహం అవుతారు. చూడండి తమాషా, మీకు అర్థమవుతుంది అసలు విచిత్రత? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? వీడు ఐదేళ్లు ఎంబీబీఎస్ చదువుతాడు, మళ్ళా మూడేళ్లు ఎండీ చదువుతాడు, తర్వాత నాకు తెలీదు డిఎం రెండేళ్ళు మూడేళ్లు అది చదువుతాడు, సూపర్ ఎక్స్పర్ట్స్ తో కాంటాక్ట్ లో ఉంటాడు. అందులో ఇప్పుడు వెబ్సైట్స్ అవి వచ్చాయి కదా, డాక్టర్స్ తో మీరు కాంటాక్ట్ లో ఉండొచ్చు ఎక్స్పర్ట్స్ తో. వాళ్ళు ఎవరు క్యూర్ చేయలేని వాడిని ఎవరు క్యూర్ చేస్తాడు? వెంకయ్య స్వామి క్యూర్ చేస్తాడు. మరి వెంకయ్య స్వామి ఏం జరిగాడు? మరి ఎందుకు క్యూర్ చేయగలిగాడు? నంబర్ వన్, భారతదేశము అంటే డాక్టర్స్ యొక్క పరిస్థితి చెప్తున్నాను నేను. అంటే డాక్టర్స్ అక్కడ కించపరచటం కాదు నేను చేసేది, పరిణామ క్రమానికి అనుగుణంగా జీవిస్తున్నటువంటి వ్యక్తి అద్భుతమైనటువంటి డాక్టర్ కంటే గొప్పవాడు అని చెప్పడానికి మాత్రమే నేను చెప్తున్నాను. నకిలీ అసలీకి తేడా. స్వాతంత్ర సంగ్రామం జరుగుతోంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక ఏం చెయ్యాలి అని భావీ నేతలు ఆలోచిస్తున్నారు, గాంధీ గారు వాళ్ళు వీళ్ళు. ఏం చేయాలి అంటే అప్పుడు వాళ్ళు అనుకున్నది ఒకటే, ఇండస్ట్రీస్ కనుక బాగా డెవలప్ అవుతాయి భారతదేశంలో, భారతదేశం చాలా బాగా అభివృద్ది చెందుతుంది. మీకు గుర్తుందా? పెద్దవాళ్ళకి తెలుస్తుందేమో, ఇప్పుడు చిన్న వయసు ఉన్న వాళ్ళకి తెలియదేమో, కానీ ఆ టైం అప్పుడు పేపర్స్ లో వాటిలో ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇండిపెండెన్స్ రాగానే భారతదేశం మొట్టమొదటి ఏ పని చేయాలి? ఇప్పుడు దాన్నే ఏం చెప్తాం మనం? పొలిటీషియన్స్ వాళ్ళు ఈ పార్టీ పవర్ లోకి వస్తే ఏం చేస్తుందో ముందే చెప్తున్నాయి కదా, దాన్ని ఏమంటారు? మేనిఫెస్టో. అది అప్పుడు ఇన్ని పార్టీలు లేవు కదా, మేనిఫెస్టో. అది అప్పుడు ఇన్ని పార్టీలు లేవు కదా, అంచేత అప్పుడున్నటువంటి పొలిటీషియన్స్ ఒక మేనిఫెస్టోలో అనుకున్నది ఏమిటి అంటే భారతదేశాన్ని ఇండస్ట్రియలైజ్ చేద్దామని. అంటే ఇండస్ట్రీస్ భారతదేశంలో బాగా ఎక్కువ రావాలని. గాంధీ గారికి వెనకాతల సహాయం చేస్తున్నటువంటి వ్యక్తులు ముగ్గురున్నారు. వాళ్ళ ముగ్గురు, వాళ్ళ వంశము ఇప్పుడు చాలా పేరు తెచ్చుకుంది, బిర్లా, బజాజ్, టాటా. ఆర్థిక సహాయం మొత్తము గాంధీకి చేసింది వాళ్ళు. అందులో ఇద్దరు రమణ మహర్షి దగ్గరికి వెళ్లారు. అసలు మేము చేయొచ్చా చేయకూడదా, అసలు భారతదేశానికి స్వాతంత్రం వస్తాం, బిజినెస్ వాడు అంతే కదా, వాడు ఎంత గొప్పవాడైనా వాడు ఆదర్శాల వల్ల ఏం చేయడు వాడు, వాడికి ఆదర్శం ఏమిటి ఎప్పుడు? అంచేత
గౌడమహారాజు దగ్గరికి వెళ్ళారు వాళ్ళు. వెళ్ళి అడిగారు అసలు ఏదేదో అంటున్నారు వీళ్ళు, అసలు భారతదేశానికి స్వాతంత్రం వస్తుందా? చాలా జరుగుతాయి తెర వెనక భాగవతాలు. ఏదో మాట్లాడుకున్నారు వాళ్ళు. టాటాకి వివేకానందను కలవమని చెప్పాడు రమణ మహర్షి. వివేకానంద బీహార్ తీసుకుపోయాడు. తీసుకెళ్ళిపోయి ఒక స్థలాన్ని చూపించాడు, ఇక్కడ నువ్వు ఐరన్ ఫ్యాక్టరీ పెట్టి నువ్వు అద్భుతంగా ఉంటుంది అని జంషెడ్జీ తాత. అంచేత బిజినెస్ మ్యాన్ కి బిజినెస్ ఎలా చేయాలో ఎవరు చెప్పాడు? ఒక యోగి చెప్పాడు. గోజీ పెట్టుకున్న యోగి ఒకడవుతే కాషాయ బట్టలు కట్టుకున్న యోగి ఇంకోడు. గోచి పెట్టుకున్న యోగి ఎవడు? రమణ మహర్షి. కాషాయ బట్టలు వేసుకున్నవాడు. వీళ్ళిద్దరికి బిజినెస్ అంటే ఏంటో తెలియదు, తెలుసా? ఏమీ తెలియదు ఇద్దరికి. కానీ ఈనాడు భారతదేశంలో బిజినెస్ పీపుల్ గా చాలా పేరు తెచ్చుకున్నటువంటి ఆ వంశముల యొక్క వెనకాతలు ఉన్నటువంటి హస్తం ఎవరిది? అర్థమవుతోందా? పరిణామ క్రమానికి అనుగుణ్యంగా జీవిస్తే ఎక్కువ లాభమా తక్కువ లాభమా అని మీరు బేరీజు వేసుకున్నా కూడా ముళ్ళు ఎటు వెళ్ళాలి? మరి వెళ్ళటం లేదు. మరి స్వేచ్ఛ యొక్క దురుపయోగం ఏమో అది. చదువుకుంటాం చాలా మంచిది అని తెలిసినా స్టూడెంట్ క్లాస్కి వెళ్ళకుండా సినిమాకి వెళ్తాడు. నేను వెళ్ళాను, రోజుకి 5 సినిమాలు చూసామండి ఇంటర్మీడియట్ లో, ఫెయిల్ అయ్యాను. గూగుల్లో ఓ వివేకానంద, ఒక పరహంస యోగానంద తప్ప మిగతా వాళ్ళందరూ నాకంటే తక్కువ చదువుకున్నవాళ్ళే ఇంటర్మీడియట్ కంటే. అసలు పిహెచ్డీలు కాదు, అచ్చేత పర్వాలేదు. అచ్చేత పరిణామ క్రమానికి అనుగుణ్యంగా జీవిస్తే ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళందరికంటే కూడా మీరు చాలా గొప్పవాళ్ళు అవుతారు అన్నది కూడా అర్థమైంది కదా మీకు. అందువల్ల మనము తీసుకునేటటువంటి నిర్ణయం ఏంటి అంటే పరిణామ క్రమానికి అనుగుణ్యంగా జీవించటం ఎలా అన్నది మనకు అర్థమైపోతే చాలు. ఏం చేస్తే మనకి ఇంత గొప్ప అవకాశం వచ్చిందో అన్న దాని మీద మనం బుర్రలు బదులు కట్టుకోవద్దు. ఇంకంటే జరిగిపోయింది, వచ్చేసింది, అంటే దాని గురించి మనం ఎందుకు ఆలోచించటం? భవిష్యత్తులో మనం ఏం చేయాలి? పరిణామ క్రమానికి అనుగుణ్యంగా మనం జీవించగలిగితే ఇప్పుడు భౌతిక జగత్తులో నీరాజనాలు అందుకుంటున్నటువంటి వ్యక్తులు చనిపోయిన తర్వాత వాళ్ళ గురించి ఎవడు చెప్పుకోడు. ఒకవేళ చెప్పుకున్నా ఏం చెప్పుకుంటారు? ఇలా బోల్తా కొట్టించేవాడిని ఎట్సెట్రా ఎట్సెట్రా, అంతే కదా. కానీ పరిణామ క్రమానికి అనుగుణ్యంగా జీవించినటువంటి వ్యక్తులు చనిపోతే ఏం చేస్తున్నాం మనం? అంతేగా, ఆరతులు ఇస్తున్నాం, నీరాజనాలు కొడుతున్నాం. అంతేత పరిణామ క్రమానికి అనుగుణ్యంగా జీవించటం మంచిదా కాదా అన్నది మీరు నిర్ణయించుకోవడానికి చెప్తున్నాను నేను. కాస్త తెలివితేటలుంటే చాలు మీకు. అయినా మీరు దీనికి విరుద్ధంగా నిర్ణయించుకున్నారనుకోండి, ఖచ్చితంగా మీరు మీ స్వేచ్ఛను ఉపయోగించుకోవడానికి మీకు పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛ ఉంది. స్వేచ్ఛ ఉంది కదా, ఆవిడ ఏం చేయలేడు, వచ్చిన పెద్ద కూడా అది. అంచేత మిమ్మల్ని మార్చటానికి గురువులకు కూడా వశం కాదు. యథేచ్ఛసి తథా కురు పాపం జగద్గురు. ఏమన్నాడు? అంచేత ఏ గురువు అయినా అంతే. కానీ చాలా స్పష్టంగా ఇంతలాగా మీకు చెప్పిన ఈ విషయం బోధపడింది కదా, పరిణామ క్రమానికి అనుగుణ్యంగా జీవించటమే మన స్వేచ్ఛను ఉపయోగించుకోవటానికి సర్వోత్తమమైనటువంటి మార్గము. ఇందులో సందేహం ఎవరికైనా ఏదైనా లాజిక్లు చెప్పి కాదండి ఈ కారణాల వల్ల వద్దు పరిణామ క్రమంగా మనం జీవించవద్దు అని చెప్పలేం కదా. ఇక్కడ అర్థమైందో చెప్పిందంతా. అంచేత పరిణామ క్రమానికి అనుగుణ్యంగా జీవించాలి అంటే ఎలా జీవించాలి, చేయాలి? ఇప్పుడు జ్ఞాన ఖడ్గం ఎక్కడ నుంచి తెచ్చాను నేను మీకు? కావాలా మీకు జ్ఞాన ఖడ్గం? ఇంతసేపు చెప్పింది జ్ఞాన ఖడ్గమే. ఇంతసేపు నేను మీకు వివరించి చెప్పింది ఏంటి అంటే, మీకు కొంచెమైనా బోధపడితే, ఈ మాత్రమైనా అర్థమైపోతే మీరేమని నిర్ణయించుకోవాలి, పరిణామ క్రమానికి అనుగుణ్యంగా నేను జీవించుకోవాలి అన్నది అర్థమైంది కదా. పట్టుకున్నారు పాయింట్, కొట్టాలి ఛాన్స్. మా సీతారాం చెప్పాడు కొట్టు, పాదేయండి మీకు కోపం ఉన్న వాళ్ళందరినీ. తర్వాత సీతారామ మీరు తీసుకోండి, నాకు తెలియదు. దేన్ని కొట్టమన్నాడు? అది ఒక్కటే పరిణామ క్రమం నుంచి మిమ్మల్ని దూరం చేస్తుంది. చాలా చిన్నదైనటువంటి విషయము. పరిణామ క్రమముకి అనుగుణ్యంగా మీరు జీవించలేకపోవడానికి కారణం ఏంటి అంటే కోరికలే. ఆ ఒక్కటి కనుక మనం పక్కన పెట్టేయగలిగితే ఉన్నదే పరిణామ క్రమం. మీరు పరిణామ క్రమంలో మీరు ఏమి కష్టపడక్కలేరు, ఉన్నదే, ఉన్నది పరిణామ క్రమమే. కానీ ఆ పరిణామ క్రమము నుంచి మీరు దూరం ఎందుకు అయిపోయారు అంటే కోరికల వల్ల దూరం అయిపోయారు. అందువల్ల పరిణామ క్రమంలోకి జీవించాలి అంటే మీరు మొట్టమొదటి ఏం చేసుకోవాలి, కోరికలు లేనటువంటి మానసిక స్థితి కనుక మీరు తెచ్చుకుని జీవించగలిగితే మీరు గురు పరంపరలో ఖచ్చితముగా భాగస్వాములే. ఇంకా మాట్లాడాలి అంటే పరిణామ క్రమంలో మీరు ఆ గురు పరంపర ఆ శృంఖలలోని భాగాలే అవుతారు, మీరు కూడా గురువులే అవుతారు. చిన్న పాయింట్ అది. కానీ ఆ కోరికల్ని ఉపయోగించుకోమంటున్నాను నేను, కోరికలు వదలమంటలే నేను, కోరికల్నే వదల పట్టుకోండి. మీరు ఏం కోరిక కోరుకుంటున్నావు? సృష్టి మొత్తము కూడా నా దగ్గరికే రావాలి. ఎవరైనా ప్రెసిడెంట్ అవ్వాలన్నా, బిజినెస్ మ్యాన్ అవ్వాలన్నా, నువ్వు బిజినెస్ మ్యాన్ అయిపోయా ఒక్కడు నీ దగ్గరికి రాడన్నావు అనుకో, వాడు అవ్వడం నా ఉద్దేశం. ఆలోచించండి, కోటీశ్వరుడు అవుతాడు వాడు, వాడి జోలికి ఎవడు రాడు, వాడి మొహం ఎవడు చూడు, అవడు కదా వాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది మీకు? ప్రపంచం మొత్తము మీ దగ్గరకు వస్తుంది. ప్రపంచం మొత్తములో మీరు ఇంకోటి కూడా గుర్తుంచుకోండి, మిగతా లోకాలు చెప్పానే, కిందన పాతాళము పైన సత్యం, ఈ లోకవాసులు కూడా వీళ్ళ దగ్గరికి వస్తారు. అతిశయోక్తిగా నేను చెప్పటం లేదు. కొంచెం మీరు ఆ కోరికను పక్కన పెట్టి ఒక రెండు మూడు నెలలు కనుక మీరు జీవించగలిగితే ఈ అశరీరధారులు ఎలా మాట్లాడతారో మీతో మీకే అర్థమవుతుంది. వాళ్ళు మీ దగ్గరికి రావటానికి ఎందుకు భయమో తెలుసా? నేను చెప్పక్కర్లేకపోతే అందుకు రారు పాపం వాళ్ళు. ఎమ్మెల్యే పాపము పొలిటీషియన్, నిజంగా సేవాభావంతోనే పొలిటీషియన్ అయ్యి వాడు ఎమ్మెల్యే అవుతాడు. తర్వాత వాడు మా దగ్గరికి రాలేదు అని మీరు అంటారు, ఎందుకో తెలుసా? పాపం వాడు వస్తే మీరు వాడిని చంపేస్తారు. ఇంచేత ముగ్గురు వచ్చారనుకోండి, ముగ్గురు ఒకే కోరిక కోరుతారు. ఆ ఉద్యోగం వాళ్ళ ముగ్గురికిలో ఎంతమందికి ఇవ్వగలడు వాడు? మిగతా వాళ్ళందరూ ఏమవుతారు? శత్రువులు అయిపోతారు కదా. అంటే తెలివైన వాడు అయితే రావాలా మీ దగ్గరికి, రాకూడదా? మరి ఎందుకు మీరు వాళ్ళని ఆడిపోసుకుంటారు? మీరే చెప్పారు కదా జవాబు. చాలా తెలివైన వాళ్ళు వాళ్ళు. కానీ గురువుల దగ్గరికో ఎవడైనా రావచ్చు. అర్థమవుతోందా? ఇందుకు ఇన్ని ఉదాహరణలు ఇస్తున్నాను. మీరు ఏ రకాలుగా ఆలోచించుకున్నా కూడా ఈ విధమైనటువంటి జీవిత విధానం తప్ప ఇంకో ఏ జీవిత విధానం మీరు నిర్ణయించుకున్నా కూడా మీరు తప్పు నిర్ణయమే. అది అన్ని పరిస్థితుల్లో కూడా అది ఖచ్చితంగా తప్పు నిర్ణయమే. భౌతిక జగత్తు దృష్టిలో కూడా చూసుకున్నా. కానీ ఇంకోటి ఏం చెప్తున్నాను నేను, భౌతిక పరిస్థితులే కాదు, దేవతల్ని కూడా శాసించవలసినటువంటి శక్తి వస్తుంది అక్కడ. అనగానే మరి ఆ శక్తిని నా కోరికలు తీర్చుకోవడానికి వినియోగించవచ్చునా? ఏమీ రాదు. నా కోరిక తీరని గాడికి ఇంక ఈ శక్తిని ఎందుకు చెప్పే? ఇంకా అలాంటి వాటికి నా దగ్గర జవాబు లేదు. అర్థమవుతోందా చెప్పింది? అంచేత ఈ జ్ఞానముని ఉపయోగించుకుని ఇప్పుడు మనం చర్చించుకున్నటువంటి విషయాలను అర్థము చేసుకుని రెండు పనులు మీరు చేయాల్సి వస్తుంది. ఆ రెండు పనులు మీరు ఏం చేయాలో ఎలా చేయాలో ఈ పట్టు కొట్టు రట్టు చెప్పేటువంటి వాడు చెప్తాడు వినండి.
ఒకటి కూడా
ఉపయోగించుకుని ఒక ప్రయత్నం మనం చేస్తున్నాం. ఎప్పుడు కలిసినా ఓ అద్భుతమైనటువంటి పృథ్వీ తయారవ్వాలని. ఎలాంటి పృథ్వీ అది?
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకాః సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. నిర్ధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి.
కోరికలు లేనటువంటి స్థితిలో ఎంత అద్భుతమైనటువంటి క్రియలు చేయవచ్చో కూడా దాంతో అర్థమవుతుంది.